नमस्सिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शंकर पार्वतीभ्याम्। ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. నా కార్తీక సమూహ మాస మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు అని శాస్త్రం చెబుతున్నది. మన మాసాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉన్నది. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాలకు పేర్లు పేరెట్టారు. ఉదాహరణకి ఇప్పుడు చైత్రమాసం మొదలమనుకోన అంటే చిత్ర అనే ఒక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది చైత్రమాసం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం, పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే, ఈ పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఆషాఢ ఉంది కదా, ఈ ఆషాఢ పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢమాసం. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం, పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే భాద్రపదమాసం, అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వీజమాసం, కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీక మాసం. అందుకే కార్తీకం అని దీర్ఘం అనకూడదు, కార్తీకం అనాలి. కృత్తిక పూర్ణిమలో ఉంది కనుక అభివృద్ధి అయితే కార్తీకము. ఆ తర్వాత మృగశీర్ష అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశీర్షమాసం, పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం, మఘ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మాఘం లేక మాఘం, ఉత్తర ఫల్గుని లేక పూర్వ ఫల్గుని, పూర్వ ఫల్గునినే పొబ్బ అంటాం, ఉత్తర ఫల్గుని ఉత్తరాని వ్యవహారాలు అంటాం. ఈ పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని పూర్ణిమ నాడు ఉంటే ఫాల్గుణ మాసం. అందులో ఇప్పుడు మనకి మూడవ నక్షత్రం కృత్తిక నక్షత్రం రుద్రస్వరూపం అది. ఈ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండడం వల్ల ఈ మాసమునకు కార్తీకము అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసం రుద్రాంశతో ఆవిర్భవించిన హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ చాలా ఇష్టమైన ఏకైక మాసం కార్తీక మాసం. కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఎవడైనా గొప్పవాడవుతాడు. ఈ కార్తీక మాసంలో మొత్తం మాసమంతా కూడా పూర్వకాలంలో స్నానాలు చేసేవారు, వాటికి కార్తీక స్నానాలు అని పేరు. కార్తీక స్నానం అంటే ఏమిటనమాట, దీపావళి వెళ్ళిపోయిన మరునాడు నుంచి మొదలుపెట్టుకుని మళ్ళీ అమావాస్య వరకు ఈ నెల్లాళ్ళు సూర్యుడిని చూడకుండా స్నానం చేయాలి. అనగా ఏమిటనమాట, తెల్లవారుజామున స్నానం చేయాలి. కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయటం అధమ స్నానం అని పేరు. ఆ స్నానం మంచిది కాదు అసలు నిజానికి. ఇప్పుడు కలియుగం అవడం వల్ల మనం పట్టించుకోవట్లేదు, కానీ అంతకంటే వరాహస్నానం నయ్యమని శాస్త్రం చెబుతున్నది. అందుకని ఈ కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మనం సూర్యుడి కంటే ముందే స్నానం పూర్తి చేసుకుని సూర్యుడు ఉదయించే సమయానికి అర్చన ముగించేసుకుంటే మంచిదనమాట, లేదా అర్చన మొదలుపెట్టినా పర్వాలేదు. నదులలో కానీ కాలవలలో కానీ సముద్రాలలో కానీ చెరువులలో కానీ ఇంక ఏమీ దొరకకపోతే ఇళ్ళ దగ్గర బావుల దగ్గర కానీ కనీసం బాత్రూములో అయినా సరే సూర్యోదయమునకు ముందు దంతధావనాదులు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చెయ్యాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు నెల్లాళ్ళు కార్తీక మాసంలో శిరస్నానమే చెయ్యండి. ఈ మాసమంతా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉంటే చాలా మంచిది. పూర్వకాలంలో అందరూ ఆరోగ్యవంతులు ఉండేవారు కనుక ఈ మొత్తం కార్తీక మాసం అంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించాక శివాలయానికి వెళ్ళి లేక విష్ణువాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి అది కూడా ఆవునేతితో దీపాలు వెలిగించి భగవద్ దర్శనం అయ్యాక నక్షత్రాలను చూచి అప్పుడు ఇంటికి వచ్చి భోంచేసేవారు. ఇలా ఈ మాసం అంతా నక్షత్ర దర్శనానంతరం రాత్రికి భోజనం చేస్తారు కనుక దానికి నక్తవ్రతం అని పేరు. కార్తీక నక్తవ్రతం అంటే ఇదన్నమాట. మళ్ళీ కార్తీక మాసంలో కూడా సోమవారములు ఏకాదశి పూర్ణిమ మాస శివరాత్రి అమావాస్య వీటికి ప్రత్యేకత ఉన్నది. కార్తీక సోమవారాలన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి, పూర్తిగా శివానుగ్రహం అందించేవి. కాబట్టి కార్తీక మాసాల్లో సోమవారాల నాడు తప్పక స్నానం చేయండి. నెల్లాళ్ళు స్నానం చేయలేని వాడు కనీసం కార్తీక సోమవారం నాడైనా స్నానము చేసి ఆ రోజు యథాశక్తిగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించండి. మా ప్రణవపీఠంలో ఈ నెల్లాళ్ళు తెల్లవారుజామున రుద్రాభిషేకం జరుగుతుంది. గోత్రనామాలు ఇస్తే మీ గోత్రనామాలతో కూడా మేము అర్చన చేసి పెడతాం. ఒకవేళ అందరూ రాలేని వాళ్ళు ఉంటారు కదా, గోత్రనామాలతో అర్చన చేయించుకోవచ్చు. ఎంతో లాభం దానివల్ల. ఈ నెల్లాళ్ళు చేసుకోలేని వాళ్ళు కనీసం కార్తీక మాసంలో సోమవారం నాడైనా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోండి, శివ దర్శనం చేసుకోండి, శివుడి బిల్వపత్రాలతో పూజించండి. కనీసం సోమవారమైనా నక్తవ్రతం చేయండి. ఒక పూట ఉపవాసం చేయటం కనీసం సోమవారమైనా చేయాలి. ఈ కార్తీక మాసంలో తప్పక గురువులను దర్శనం చేసుకుని యథాశక్తిగా తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి గౌరవించాలని చేస్తాను. కార్తీక మాసంలో గురు దర్శనం చెయ్యని వాడు మూర్ఖుడైపోతాడని, మూర్ఖుడు కూడా కార్తీక మాసంలో గురు దర్శనం చేసుకుంటే పండితుడు అవుతాడని శాస్త్రం. పండితో భవతి మూర్ఖః. కార్తీక మాసంలో గురువుని దర్శనం చేసుకునేవాడు పండితుడు కూడా మూర్ఖుడు అవుతాడట. అదే కార్తీక మాసంలో గురు దర్శనం చేసుకుని గురువు కటాక్షం పొందితే మూర్ఖో భవతి పండితః, మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు. అందుకని తప్పక ఎక్కడున్నా ఏదో రకంగా గురువు యొక్క దర్శనం చేసుకోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించాక మళ్ళీ శివ దర్శనం చేసుకుని భోజనం చేసి కార్తీక సోమవార వ్రతాలు చెయ్యండి. పూర్వం నందివర్ధనుడని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు శివుణ్ణి పూజించాడు. ఆయన కథ చాలా గొప్ప కథ. నందివర్ధనుడని ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు గారికి గురువుగారు ఒక ఆయన ఉన్నారు. నాయన, నువ్వు కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడూ సొంతంగా శివుడు పూజ చేసుకో, నువ్వే సొంతంగా చేసుకో అంటే గురువుగారికి మాట ఇచ్చి సూర్యోదయానికల్లా నేను ఏమైనా సరే శివుని పూజ చేస్తానండి అని మాట ఇచ్చాడు. ఈయనకి వేశ్యలోలత్వం తాగుడు ఉండేది. శివుణ్ణి ఎంత భక్తితో పూజించినా ఈ వేశ్యలోలత్వం మానలేకపోయేవాడు. వ్యసనాలు అంత తేలిగ్గా వదలలేరు కదా. ఈ రాజుగారు ఒక రోజున నర్తకి దగ్గరికి పోయాడు. ఆ పూట నత్తకి బాగా తాగించేసింది ఆయన చేత. తెల్లారితే కార్తీక సోమవారం, పైగా సోమవారంతో కూడిన ఏకాదశి కూడా ఆ రోజు పైగా. ఆ రాత్రి తాగుడు మైకంలో ఉండగా తెల్లవారుజామున శివాలయాల్లో అర్చకులు శివాలయం తీసి మహాన్యాసం చదవడం మొదలెట్టారు. రాజుగారికి వెలుగు వచ్చింది, నర్తకింట్లో ఉన్న ఆయనకి వెలుగు వచ్చింది. చూస్తే నర్తకింట్లో ఉన్నాడు. సూర్యోదయ సమయానికల్లా శివుణ్ణి ఎలా పూజిస్తాడు, ఈ నర్తకింటి నుంచి ఇంటికి వెళ్ళాలి, స్నానం చెయ్యాలి, ఇంట్లో ఉన్న పూజామందిరంలో పూజ చెయ్యాలి, ఇదంతా అయ్యేసరికి సూర్యుడు ఉదయదురంగా ఎప్పుడైపోతాయి, మర్నాడు కూడా అయ్యేటట్టుంది. దాంతో ఈయన కంగారు వచ్చింది. పోనీ నర్తకింట్లోనే పూజ చేసేద్దామంటే నర్తకింట్లో ఒక్క శివలింగం లేదు. నర్తకి వేసి ఇంట్లో శివలింగాలు ఎందుకు ఉంటాయి, అక్కడ అన్ని పువ్వులు ఉన్నాయట, ఏదో మొగుడు పిల్లలు విహరించడం కోసం, ఆ వేసతో రాజుగారు విహరించడం కోసం ఇచ్చిన పువ్వులు గంధాలు ఇవి తప్పేమి లేవు, మద్యం శేషాలు తప్పేమి లేవు. అక్కడ బారుల్లో ఏముంటాయండి శివలింగాలు ఎందుకు పెడతారు? అలా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యన మహానుభావులు. లోపల కూడా పెట్టి శివుణ్ణి పూజించి నీకు దండం పెట్టి మేము దాగేస్తున్నాం అన్నవాళ్ళు తయారయ్యారట. అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో ఆలయాలు వేరుగా ఉండేవి, ఈ మద్యపానశాలలు వేరుగా ఉండేవి, అన్నీ వేరుగా ఉండేవి. అందువల్ల అక్కడెక్కడ ఒక్క శివలింగం లేదు. దాంతో కంగారు వచ్చింది. ఏడ్చేశాడు ఆయన. అక్కట కన్నుగా నకమదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో వేరొక్క పదార్థమో తొదకయుక్తమేయైన ఈకెట్టులీశరా. అయ్యో కన్ను మిన్ను గనక ఈ ప్రియురాలు ఇంట్లోకి ఎరక్కపోయి చిరుక్కుపోయాను, ఇక్కడ మాట వరసకు కూడా అర్చన చేద్దామంటే శివలింగం లాంటి ఒక రాయి కనపడటం లేదు. పనికి మాలిన వస్తువైనా శివలింగము వలే కనపడితే అభిషేకం చేసి పూజించి గురువునికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామంటే ఎక్కడా శివలింగం కనపడటం లేదు. ఎలా ఈశ్వర అనుకుంటూ ఉండగా వాడికి ఒక విచిత్ర దృశ్యం కనపడింది. నిద్రపోతున్న రాజనర్తకి యొక్క వక్షస్థలం మీద ఉన్న ఈ చీర చెంగు పక్కకి తొలగింది. వక్షోజం పైటికి కనపడింది. ఆ వక్షోజం గుండ్రంగా ఉన్న వక్షోజమే శివలింగంలా కనపడింది వాడికి. ఇక్కడే ఉన్నాడు శివుడు అనుకుని రాత్రి ఆవిడ తీసుకొచ్చి పెట్టిన పువ్వులు ఉంటాయిగా ఈ మల్లె పువ్వులు అవిని ఆ వేసి తెచ్చిన మల్లె పువ్వులు చేత్తో తీసుకుని ఆ వక్షోజాన్ని శివలింగం కింద భావించి ఓం నిధనపత ఏ నమః నిధనపతాంతిక యనమః ఓర్ధ్వా యనమః ఓర్ధ్వలింగా యనమః అంటూ పూజ చేసాడు. స్నానం లేదు, సంధ్యావందనం లేదు, విభూతి లేదు, మత్తుతో ఉన్నవాడు, ఇంకా మత్తు పూర్తిగా దిగనివాడు. వేశ్యవక్షోజం మీద కార్తీక సోమవారం నాడు పుష్పాలు వేస్తే ఈ పువ్వులు శివుడి పాదాల మీదకి వెళ్ళిపోయాయి. ఆ రోజు కైలాసంలో ఈశ్వర దర్శనం కోసం కౌండిన్యుడు, వత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణుడు, కుత్సుడు, భృగు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, వాసురి, వామదేవి, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు ఇలాంటి మహాముడులంతా ఆయన దర్శనానికి వెళ్ళి పువ్వులు ఆయన పాదాల మీద వేస్తే ఆ పాదాల మీదకు పువ్వులు వెళ్ళటం లేదట. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంది కానీ అంత భక్తి లేదు. కానీ భూలోకంలో వేశ్యవక్షోజం శివలింగం కింద భావించి రాజుగారు వేసిన పువ్వులు ఆయనకి చేరాయి. అప్పుడు పార్వతి ఇదేం పూజ అండి అంటే వెర్రిదాన, వాడికి ఉన్న ఆవేదన, ఆ భక్తి ఇక్కడున్న ఇంతమందిలో లేదు కాబట్టి చిత్తశుద్ధి ఉంటే వాడి శరీరం శుద్ధి లేకపోయినా పర్వాలేదు అన్నాడు. చూసారా ఈశ్వరుడు ఎంత కరుణాస్వరూపుడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనస్సంతా పవిత్రంగా ఉంచుకుని పరమేశ్వర ఈ కార్తీక సోమవారం నాడైనా నిన్ను అర్చిస్తున్నాం అని యథాశక్తిగా పుష్పాలు వేసి పూజ చేస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఈశ్వర కటాక్షం ఉంటే పొందలేనిదంటూ ఉండదు. శివ కటాక్షంతో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాం. కావలసిందల్లా పూర్తిగా చిత్తశుద్ధి. కాబట్టి మనం భక్తితో ఆ పరమాత్మని ఈ సోమవారాలైనా అర్చన చేయాలి. ఇక ఏకాదశి అంటేనే హరికి ఇటు హరునికి ప్రీతి. ఏకాదశి అనుశబ్దం బాకర్ణించినను చాలు అత్యంత భయ వ్యాకులిత చిత్తులొగుచును ఆ కడకును రాక ఎందురంతకుని భటులు అంటోంది పద్మపురాణం. ఏకాదశి అనే మాట వింటే యమకింకరులు ఒడిగిపోతారట. అందులో కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశుల నాడు సూర్యోదయానికి ముందు లేచి కాలవలో కానీ గంగలో కానీ నదుల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి ఆ తర్వాత ఇటు విష్ణువాలయం లేక శివాలయాలకు వెళ్ళి యథాశక్తిగా అర్చన చెయ్యండి. తులసీ దళాలతో హరిని, బిల్వపత్రాలతో హరుడిని అర్చన చేసి ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కాదు లేదా సంపూర్ణ ఉపవాసం కాదు చేసి భగవంతుని కథలు వింటూ భగవద్ ధ్యానం చేసినటువంటి వాడు జీవితంలో యమకింకర దర్శనం చెయ్యడు, నరకానికి వెళ్ళడు, సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు 1008 తులసీ దళాలు బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యం పొందుతాడు. చామంతి పువ్వులు తులసీ దళాలతో విష్ణువుని పూజించేవాడు మంచి పదవి పొందుతాడు. ఈరోజు అనగా ఏకాదశి నాడు జాగరణ చేసి భగవత్ కథలు వింటూ తెల్లవారుజామున మళ్ళీ స్నానం చేసి హరిదర్శనం చేసుకున్నటువంటి వాడికి జీవితంలో ఎప్పుడూ దుఃఖం రాదు. అసలు వాడికి ఎప్పుడూ సుఖం తప్ప, శాంతి తప్ప, ఆనందం తప్ప, మాట వరసకు కూడా దౌర్భాగ్యము దుఃఖము పొందడట. కార్తీక పూర్ణిమ ఇక మరింత విశిష్టమైనది. ఈరోజు దీపోత్సవం చెయ్యాలి శివుడి సన్నిధానంలో లేక విష్ణువు సన్నిధానంలో. మేము మా ప్రణవపీఠంలో కార్తీక పూర్ణిమ నాడు లక్షపత్రి పూజ తప్పక చేస్తాం. ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ వచ్చిందంటే లక్షపత్రి పూజ చేయవలసింది. భక్తులందరూ ఆ గోత్రనామాలు ఇచ్చి అందులో పాల్గొవచ్చు. ఈరోజు లక్ష పత్రి తీసుకొచ్చి ఆకులు పట్టుకొచ్చి ఆ ఆకులతోటి రుద్రుణ్ణి పూజ చేస్తాం. లక్ష ఆకులు పేరుకు లక్ష అంటున్నాం కానీ 10 లక్షల బిల్వత పత్రాలతో కూడా మేము అర్చన చేసాం ఒకప్పుడు. అంటే కనీసం 100,000 ఆకులు వేయాలన్నమాట. పత్రి అంటే ఆకు. 100,000 పత్రితో పూజ చేసి పగలు యథాశక్తిగా ఉపవాసం ఉండి మహన్యాసపూర్వకంగా అభిషేకాదులు చేసి రాత్రికి మేము ఎప్పుడూ కూడా ఈ పూజ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా కార్తీక పూర్ణిమ నాడు కోటి దీపోత్సవం అని చేస్తూ ఉంటాం. అంటే ఏమిటనమాట, కోటి ఒత్తులు వెలిగించటం. ఆవునేతిలో ఉంచబడినటువంటి ఒత్తులు, కోటి ఒత్తులు ఈరోజు ఆలయంలో వెలుగుతాయి. భక్తులు సామూహికంగా వెలిగిస్తారు. శివాలయములో దీపము వెలిగించిన వాడు సాక్షాత్తు కుబేరుడైపోతాడు. కుబేరుడి కథ మీరు చాలాసార్లు విన్నారు కదా. గుణనిధి అని పేరు కలిగిన ఒకనొక దౌర్భాగ్యుడు ఉండేవాడు. అంతటి పాపాత్ముడు మరొకడు లేడు. వాడు చిన్నప్పటి నుంచి వేశ్యాలోలత్వం, మద్యపానం, జోదం ఇవన్నీ ఆడేవాడు, వ్యసనాలతో తిరిగేవాడు. చివరికి వాడి పాపం పండింది, తండ్రి వాడిని ఇంట్లోంచి గెంటేశాడు, రెండు ముక్కల్లో మీకు ఈ పెద్ద కథ చెబుతున్నాను. చివరికి వాడు దిక్కు మొక్కు లేక ఏడుస్తూ తిండి లేక అలమటించి కాశీకి పోయాడు. ఆ కాశీకి పోతున్నప్పుడు దారిలో వాడు ఏడుస్తాడండి, శ్రీనాథ కవి సారూపముడు కాశీఖండంలో రాశాడు, అరుణ గభస్తి బింబముదయాద్రిపయం పొడతేరా గిన్నెలో పెరుగును వంటకం బువడ పిల్దియలు కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురి నయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహరా యౌవరింక కడుపారగ పెట్టెదరీప్సిత అన్నముల్. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించే సమయానికల్లా మా అమ్మ నా కోసం బంగారపు గిన్నె నిండా పెరుగు అన్నం పట్టుకొచ్చేది. ఊరగాయ నంచి ఇంత అన్నం పెట్టి నన్ను బయటికి పంపేది. నేను పీకదాకా మా అమ్మ పెట్టిన అన్నం తిని వేదం చదువుకోమంటే దూరమాడి సర్వభ్రష్టుడైపోయాను. ఇవాళ మా అమ్మకి దూరం అయిపోయాను. ఇంకా నాకు ఇంత అన్నం పెట్టేవాడు ఎవడు? కడుపు మాడిపోతుంటే పిలిచి అన్నం ముద్ద పెట్టేవాడు లేడు. హరహర, ఇంకా నాకు ఎవరు పెడతారు అన్నం అని పాప ఏడ్చాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు కదా చేసిన పాపాల వల్ల. వాడు చివరికి కాశీ పోయాడు. అక్కడ శివరాత్రి నాడు పంచక్రోశులకు దూరంగా దొంగాడు అని ఎవరో అండంతో కాపలవాళ్ళు బాణం కొడితే చచ్చాడు. శివుడి సన్నిధానంలో శివరాత్రి నాడు దీపం వెలిగించి తదనంతరం అక్కడే చచ్చాడు. నేను పెద్ద కథ కానీ క్లుప్తంగా చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే మీకు కేవలం కార్తీక మాస మహిమ చెబుతున్నాను కనుక. ఇప్పుడు చచ్చిన వీడు శివుడి సన్నిధానములో శివరాత్రి నాడు దీపము వెలిగించిన పుణ్యం వల్ల కైలాసానికి వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవించి భూలోకంలో కళింగ దేశపు రాజు గారికి అరిందముడనే వాడికి దముడనే పేరుతో కొడుకుగా పుట్టాడు. చూసారా, శివరాత్రి నాడు కాశీ దగ్గర శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల రాజుగారు కొడుకు పుట్టాడు. కళింగం అంటే ఇప్పుడు ఒరిస్సా అంటున్నామే, ఒరిస్సా రాజుగారి కొడుకుగా పుట్టాడు ఆ రోజుల్లో. అదే వాడు కనుక కాశీలోనే చచ్చిపోయింటే, కాశీలో 5 క్రోసులు ఉందిలేండి, ఆ ప్రాంతంలో చచ్చి ఉంటే అసలు పునర్జన్మ వచ్చేది కాదు, వాడికి ఆ యోగం లేదు. అందుకే ఆ పంచక్రోసులకు అవతల చచ్చాడు, రాజు కొడుకై పుట్టాడు. వీడికి పూర్వజన్మ గుర్తున్నది, నేను పూర్వకాలములో శివాలయములో దీపము వెలిగించిన పుణ్యం వల్ల కదా రాజునై పుట్టాను అనుకున్నాడు. శాస్త్రాలన్నీ చదువుకున్నాడు, అందువల్ల ఏం చేశాడు వీడు రాజు అవగానే కార్తీక మాసంలో నారాజ్యంలో శివాలయములో అఖండంగా దీపాలు వెలిగించాలి, కార్తీక మాసం అంతా వంతులు వేసుకుని నా ప్రజలు శివాలయంలో దీపాలు వెలిగించకపోతే, మరి ముఖ్యంగా సోమవారాలు ఏకాదశి పూర్ణిమలలో దీపం వెలిగించకపోతే శిరశ్చేద శిక్ష అన్నాడు. రాజాజ్ఞ కదా, చట్టానికి భయపడి అందరూ దీపాలు వెలిగించారు. ఈయన కూడా దీపాలు వెలిగించాడు. కార్తీక పూర్ణిమ నాడు 1 కోటి దీపాలు శివాలయంలో వెలిగించాడు. ప్రజల చేత కార్తీక మాసంలో అవినీతితో దీపాలు వెలిగించిన పుణ్యం వల్ల స్వయముగా తాను దీపాలు వెలిగించడం వల్ల కార్తీక పూర్ణిమ నాడు 1 కోటి దీపములు శివాలయంలో వెలిగించటం వల్ల ఆ మహాపుణ్యంతో తర్వాతి జన్మలో పులస్త్య ప్రజాపతి కొడుకైన విశ్రవసుడు అనే ఆయనకి ఇలబిల అనే భార్యకి కొడుకై పుట్టాడు. ఇదిగో ఈ జన్మలోనే ఆయన కుబేరుడు అన్నారు. ఈ కుబేరుడు పూర్వజన్మలో కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన పుణ్యం వల్ల కుబేరుడు అయ్యాడు. చూసారా, ఒక సామాన్యుడు ఒక పాపాత్ముడిని రాజును చేసింది శివాలయంలో దీపం. ఆ పాపాత్ముడు రాజయిన తర్వాత మళ్ళీ కుబేరుడైపోయాడు కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల. కాబట్టి కార్తీక మాసం అంతా ఆవుదీపాలు దీపాలు శివాలయంలో వెలిగించండి. మరి ముఖ్యంగా కార్తీక పూర్ణిమ నాడు తప్పక ఈశ్వరుడి సన్నిధానంలో దీపోత్సవం చెయ్యండి, అద్భుతమైనటువంటి పదవిని పొందుతారు. దారిద్ర్యం తొలగడానికి కార్తీక పూర్ణిమ అంత గొప్ప ఉపయోగపడుతుంది. ఇది మా ప్రణవపీఠంలో కోటి దీపోత్సవం ప్రతి కార్తీక పూర్ణిమకి చేస్తాం, మీరంతా అక్కడికి రండి. ఇక మరొకటి, కార్తీక పూర్ణిమ నాడు జ్వాలా తోరణం దూరడం అని ఒకటి ఉంది. అంటే ఏమిటనమాట, శివాలయానికి ఎదురుగుండా 2 స్తంభాలు చెక్క స్తంభాలు, అంటే సర్వికర్రలు ఏవో కర్రలు ఉంటాయి కదా, 2 కర్రలు పాతుతారు. పాతి గడ్డితోటి ఇలా చుట్ట చుట్టి ఈ గడ్డితోటి అటు ఇటు తక్క ఈ కర్రలు కడతారు. శివుడి ఆలయానికి ఎదురుగుండా ఈ గడ్డి చుట్ట వెలిగించిన తర్వాత మంత్రపూర్వకంగా ఈ గడ్డి చుట్టకి నిప్పు పెట్టాలి. గడ్డి వెంటి ఉంటుంది కదా, ఈ వెంటికి నిప్పు పెడితే చిటపట్లాడిపోతూ కాలిపోతుంది. ఈ కాలిపోయేలోపు ఈ కింద నుంచి శివపార్వతుల ఉత్సవ మూర్తులు గుచ్చుకుని దూరాలి. దాన్ని జ్వాలా తోరణము దూరుట అంటారు. ఒక్కసారి అది మన మీద పడకుండా చెక్క చెక్క అవతలకు దూరి ఆ తర్వాత శివుడి సన్నిధానంలో ఈ ఉత్సవ మూర్తులుంచి శివనామస్మరణ చేస్తూ శివుడి దర్శనం చేసుకుంటే ఏకవాడికున్న దారిద్ర్యం అంతా తొలగిపోతుంది, మహాపాపాలు పటాపంచలైపోతాయట. గడ్డి మేటి ఎలా అయితే చొర 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 గడ్డి కాలి బూడిదైపోతుందో మానవుడు చేసిన మహాపాపములన్నీ ఈ జ్వాలా తోరణం దూరితే పటాపంచలైపోతాయి, కాలి బూడిదైపోతాయి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు జ్వాలా తోరణం దూరండి, ప్రణవపీఠానికి రండి, అక్కడికి వచ్చి కింద నుంచి దూరడానికి ప్రయత్నించండి. ఇక కార్తీక మాసంలో చిట్ట చివరిది పోలీస్ వర్గం అమావాస్య అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా చేసుకోవాలట. ఇందులో ఏ కార్యక్రమం చేస్తే ఏ లాభమో అన్ని పురాణాల్లో ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నాను, కార్తీక మాసంలో స్నానాలు చేయండి. కార్తీక స్నానాలు ప్రత్యేకత, సూర్యోదయానికి ముందు చేసేవి కార్తీక స్నానాలు. మరి ముఖ్యంగా కాలువలు నదుల్లో చేస్తే ఎక్కువ మంచిది, ప్రవాహ జలంలో. కార్తీక మాసంలో నల్లాళ్ళు కానీ సోమవారాలు కానీ ఏకాదశులు కానీ రాత్రిపూట మాత్రమే భోజనం, ఒంటిపూట భోజనం చేస్తూ ఉపవాసం ఉండండి. దీనికి నక్త వ్రతమని పేరు. ఈ కాలంలో గురువు దర్శనం చేసుకోండి, గురువు యొక్క అనుగ్రహం పొందండి, అక్షతలు వేయించుకోండి. వీలున్నంత వరకు మీ కుల పురోహితులకో మీ గురువులకో గుళ్ళల్లో ఉన్న అర్చకులకో స్వయం పాకదానం చేసుకోండి. అంటే వాళ్ళు భోజనం చేయడానికి మనకు వచ్చేవి దక్షిణతో పాటుగా దానం చేయండి. బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు వీటన్నిటిని, అరిటాకులు వీటితో పాటుగా దక్షిణ, ఇవి చక్కగా అర్చక స్వాములకో మీ కుల పురోహితులకో వీళ్ళందరికీ గురువులకో దానం చేసుకోండి. స్వయం పాకదానం చాలా గొప్పది. ఈ కాలంలో గురువులకు చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి, శివాలయంలో ప్రదక్షిణ చెయ్యండి. దీపములు మాత్రం తప్పక వెలిగించండి. అందున ఆవునేతి దీపములు మరింత మంచిది. ఆవునేతితో ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపములు అపూర్వ జ్ఞానాన్ని ఇస్తాయి, పాపాలు తొలగిస్తాయి, పదవులు ఇస్తాయని చెప్పాను మీకు. రాత్రి పగలు కూడా ఈ కాలంలో మీ సంప్రదాయాన్ని బట్టి విభూతి ధారణ, ఊర్ధ్వపంట ధాటన, కుంకుమ ధరించండి. ఏమైనా దొరక్కు దొరక్కు దొరికి ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి, భగవద్ అనుగ్రహం పొందండి. హరి ఓం తత్సత్.